ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రపంచ ఆహార దినోత్సవమును ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటారు. దీనికి కారణం 1945వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థను ఆంగ్లంలో FAO అంటారు. ఈ సంస్థ గౌరవార్థం ఈ సంస్థ ఏర్పడిన అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని మొదటిసారి 1981లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్ని ఇస్తున్నారు. గత 5 సంవత్సరాల సందేశాలు ఇప్పుడు చెప్పే విధంగా ఉన్నాయి. 2011 ఆహార ధరలు సంక్షోభం నుండి స్థిరత్వానికి, 2012 ప్రపంచ జనాభాకు ఆహారం అందించడంలో వ్యవసాయ సహకార సంఘాల కీలక పాత్ర, 2013 స్థిరమైన ఆహార పద్ధతి కోసం ఆహార భద్రత మరియు పోషణ, 2014 కుటుంబ సేద్యం ప్రపంచ మొత్తానికి ఆహారం, 2015 సామాజిక రక్షణ మరియు వ్యవసాయం, 2016 వాతావరణం మార్పు చెందుతుంది, ఆహారం మరియు వ్యవసాయం కూడా మార్పు చెందాలి. మనిషి ప్రాథమిక అవసరాలలో అతి ముఖ్యమైనది ఆహారం. ఆహారం లేనిదే జీవం లేదు. కానీ తగినంత ఆహారం లేకుండా ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే వీలు కూడా లేని ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. ప్రపంచంలో 70% మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్న విషయం తెలిసిందే. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాల గురించి ఆహార వ్యవసాయక సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఆహారం అంటే ఏమిటి? ఆహారం అంటే అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉండేదానిని ఆహారం అంటారు. ఆహారంలో పోషక పదార్థాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు వీటన్నింటిని కలిగి ఉండాలి. ఆహారం మన శరీరానికి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించడానికి. మొదటిది శరీర నిర్మాణానికి. మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. 2.7 కిలోల నుండి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయ్యేసరికి 55 నుండి 70 కిలోల బరువుకు చేరుకుంటారు. అంటే ఈ ఎదిగిన బరువు అంతా కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుండి నిత్యం తీసుకుంటున్న ఆహారం ద్వారానే లభిస్తుంది. ప్రతిరోజు సరైన ఆహారాన్ని తీసుకుంటే మన శరీరంలో అరిగిపోయిన కణజాల స్థానంలో కొత్త కణాలు నిర్మిస్తూ మీ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక 2వ విషయానికొస్తే శక్తిని చేకూర్చడానికి. ఆహారం మన శరీరానికి అందజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన శరీరం చేసే సంకల్పిత అసంకల్పిత చర్యలకు అవసరమైన శక్తిని అందించడం. సంకల్పిత చర్యలు అంటే ఇంటి పని నుంచి ఆఫీస్ పని దాకా నిత్య జీవితంలో మనం తెలిసి చేస్తుండే ప్రయత్న పూర్వకంగా చేసే పనులు. అసంకల్పిత చర్యలు అంటే మన ప్రయత్నం, మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు. ఉదాహరణకు గుండె కొట్టుకోవడం, జీర్ణం కావడం, శరీరంలోని ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడటం మొదలైనవి. మూడవది, శరీర కార్యక్రమాలని క్రమబద్ధీకరించడానికి. మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే జరగాల్సిన కార్యక్రమాల క్రమబద్ధీకరణ. దానిలో గుండె కొట్టుకోవడం, కండరాల సంకోచ వ్యాకోచాలు, నీటి సమతుల్యాన్ని కాపాడటం, రక్తం గడ్డ కట్టడం, శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం మొదలైనవి. శరీరం సక్రమంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిపడ లభించాలన్నా, మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారాన్ని రోజువారీ జీవితంలో తీసుకుంటూ ఉండాలి. మన శరీరం పనిచేయడానికి ఆహారం, నీరు ఈ రెండు అతి ముఖ్యమైన పోషక అవసరాలు. మన శరీరంలోనికి ప్రవేశించే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలతో పోరాటం సలపడానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతరాత్ర మరెన్నో శరీర ధర్మ నిర్వహణల కోసం ఆహారం ద్వారా లభించే అనేక రసాయనాలు శరీరానికి ఎంతగానో అవసరమవుతాయి. అసలు ఆహారం లోపిస్తే ఏమవుతుంది? మనం ఏదైనా పని చేయాలంటే శక్తి అవసరం. ఆహారం జీర్ణమై గ్లూకోజ్ గా మారి దాని నుంచి మనకు శక్తి అందుతుంది. కానీ శరీరంలోని జీవక్రియలు అన్ని సక్రమంగా సాగాలంటే కేవలం శక్తి సరిపోదు. దానికి మరెన్నో ముఖ్యమైన పదార్థాలు కావాలి. అవే ఆహారంలో ఉండే విటమిన్లు. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారానే మనకు విటమిన్లు అందుతాయి. అలా అందే విటమిన్లు సరిపోని పక్షంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఆహారంలో విటమిన్ ఏ లోపించడం కారణంగా 2 లక్షల నుంచి 5 లక్షల మంది చిన్నారులు అంధత్వం బారిన పడుతున్నారు. విటమిన్ ఏ లోపం చాలా వరకు పోషకాహార లోపం కారణంగానే ఏర్పడుతుంది. దీని వల్ల దృష్టి మందగిస్తుంది, రేచీకటి వస్తుంది, కన్నీరు ఉత్పత్తి కాకపోవడంతో పొడికళ్ల సమస్య వస్తుంది, చివరకు పూర్తిగా కళ్ళు కనబడని పరిస్థితి కూడా రావచ్చు. మన దేశంలో దాదాపు 90% మందికి ఆహారంలో విటమిన్ డి లోపం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనం నిత్యం పని చేసుకోవడానికి, కనీసం నిలబడడానికి ఎముకలు దృఢంగా ఉండటం అవసరం. విటమిన్ డి లోపిస్తే ఎముకలకు కాల్షియం అందక గుల్లబారిపోతాయి. దాని వల్ల చిన్నపాటి గురైనా విరిగిపోతాయి. చిన్నపిల్లల్లో దొడ్డికాళ్ళు, ఛాతి, ఎముకలు ముందుకు వచ్చి పంజరంలా మారిపోయే రికెట్స్ వ్యాధి వస్తుంది. అదే విధంగా విటమిన్ ఈ లోపం వల్ల చర్మం కాంతిహీనంగా తయారవుతుంది. రక్తహీనత, కండరాల బలహీనత, నీరసం, నరాల బలహీనత, మతిమరుపు, దృష్టి మందగించడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావటం, నాడులు దెబ్బతినటం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా వ్యక్తుల్లో విటమిన్ కే లోపం చాలా వరకు తక్కువ. కానీ మారుతున్న ఆహార అలవాట్లు, జీవన విధానం దీని లోపానికి కారణమవుతుంది. దీనిని విటమిన్ కే ఆంటాగోనిజం గా పిలుస్తారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కాలేయ సమస్యలు విటమిన్ కే లోపానికి కారణమవుతాయి. ఖనిజ లవణాలు లోపించడం వలన పెరుగుదల తగ్గడం, ఎముకలు గట్టిదనం తగ్గడం, ఎముకలు గుల్లబారిపోవటం, సున్నితంగా మారి విరిగిపోవడం జరిగిపోతాయి. ఆహారం లోపించడం వలన మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆహార పిరమిడ్. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఆహార పిరమిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహార పిరమిడ్ దాదాపు 2 దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. మనం ఆరోగ్యంగా ఉండేందుకు మన దైనందిన ఆహారంలో ఏది ఎంత మొత్తంలో ఉండాలో స్పష్టంగా, చాలా తేలికగా అర్థమయ్యేలా సూచిస్తుండటమే ఈ ఆహార పిరమిడ్ ప్రత్యేకత. 6 అంచెలుగా ఉండే ఈ పిరమిడ్ ఒక్క వర్గం నుండి ఏ పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలన్నది సూచిస్తుంది. పిరమిడ్ కింది భాగంలో ఉన్న పిండి పదార్థాలు, చిరుధాన్యాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని, 2వ భాగంలో కూరగాయలు మరియు పండ్లను పిండి పదార్థాలతో పోలిస్తే కొంత తక్కువ మోతాదులో, అలాగే 3వ భాగంలో ఉండే పాలు, పాల సంబంధిత పదార్థాలు, మాంసాహారం, గుడ్లు కూరగాయల కంటే తక్కువ మోతాదులో, చివరి భాగంలో నూనె, నెయ్యి, స్వీట్లు ఇలా పైకి వెళ్లిన కొద్దీ ఆయా పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలన్న సూచన దీనిలో తేలికగా తెలుస్తుంటుంది. అయితే మన జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే ఆహార పదార్థాలకు సంబంధించిన అవగాహన కూడా చాలా వరకు మారుతూ వచ్చింది. 2005లో USDA పాత పిరమిడ్ ను సమూలంగా సవరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా వ్యాయామాన్ని కూడా దీనిలో అంతర్భాగం చేయడంతో పాటు రంగురంగుల ధాన్యం, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం వంటి విడివిడి విభాగాలు పైనుండి కిందికి గీతల్లా ఇచ్చారు. అదే USDA 2011లో మై ప్లేట్ పేరుతో అత్యంత సులభమైన ఆహార మార్గదర్శక చిత్రాన్ని విడుదల చేసింది. దీని అచ్చం మనం అన్నం తినే ప్లేట్ అనుకుంటే దానిలో ఏది ఎంత ఉండాలో సులభంగా చెప్పేస్తుంది. పిరమిడ్ కంటే కూడా ఈ ప్లేట్ లో పండ్లు, కూరగాయలకు చాలా ఎక్కువ చోటు ఇవ్వడం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం. అలాగే మాంసకృతుల కంటే కూడా ధాన్యానికి, ముఖ్యంగా ముడి ధాన్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మరో కీలకమైన మార్పు. ఆధునిక పోషకాహార రంగం కూరగాయలు, పండ్లు, ధాన్యాల వంటి వృక్ష సంబంధ ఆహారాన్ని పెంచాల్సిన అవసరం గుర్తించింది. మాంసాహారంలో కూడా చికెన్, మటన్ వంటి వాటి కంటే కూడా నూనెలు, వేపుడు ఎక్కువగా లేని చేపలు తీసుకోవటం మంచిది. మాంసకృత్తుల్లో కూడా మాంసాహార ప్రోటీన్ల కంటే వృక్ష సంబంధ ప్రోటీన్లకు మల్లటం మరింత ఆరోగ్యకరమని గుర్తించారు. ఆహార కొరతను అధిగమించేందుకు ఒకప్పుడు వరి, గోధుమలను, నూనె గింజలను అధికంగా పండించడం, పాల దిగుబడి పెంచడం వంటి చర్యలు చేపట్టడం మంచిది. దీనివల్ల తృణధాన్యాల లభ్యత పెరిగి కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నెల వంటి చిరుధాన్యాల కన్నా వరి, గోధుమల దిగుబడి అధికమైపోయింది. వీటి వినియోగం కూడా పెరిగింది. మనం తీసుకునే ఆహారంలో 60-70% పిండి పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే 20% కొవ్వు పదార్థాలు, 10-15% పప్పుల నుంచి లభించే మాంసకృత్తులు ఉంటాయి. మధుమేహ వ్యాధి స్థాయిలను తగ్గించే విటమిన్, మినరల్, కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పండ్లలో ఎక్కువగా ఉంటాయి. అలాగే మధుమేహులకు కూరగాయలు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి చాలా తక్కువగా కొవ్వు పదార్థాలను కలిగి ఉండి పోషకాలను అధికంగా ఉంటాయి. పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఆరోగ్యకరం. మధుమేహులకు పప్పు దినుసులు చాలా ఉపయోగపడతాయి. వీటిలో పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు వంటివి ఆరోగ్యకరం. స్వీట్లకు మరియు కొవ్వు పదార్థాలకు మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండటం మంచిది. ప్రపంచంతో ప్రతి మనిషి ధనికుడు కాకపోయినా కనీసం ఏ రోజు ఆహారం లేకుండా అలమటించకూడదన్నదే ఆలోచన. తలసరి ఆహారం ఎక్కువై లావైన వాళ్ల సంఖ్య ఆహార లోపం బారిన పడ్డ వాళ్ల సంఖ్య కంటే ఎక్కువవుతుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా 852 మిలియన్ల మంది దీర్ఘకాలకంగా అతి పేదరికం కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు అనేకం. విపరీతమైన జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు, ఆహార ధాన్యాలను జీవ ఇంధనాల కోసం ఉపయోగించడం, మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం, ఇలా ఎన్నో కారణాలు వీటి పర్యావసనంగా ఆహార ధాన్యాల ధరలు అందుబాటులో లేనంతగా పెరగటం మరో సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు సగం జనాభా పట్టణాలు, నగరాలలో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 70% కంటే ఎక్కువ మంది పల్లెల్లో నివసిస్తున్నారు. అయినా అనేక కారణాల వల్ల వ్యవసాయం కుంటుపడింది. ఆఫ్రికాలో కొన్ని దేశాలలో కరువు నిత్యం తాండవిస్తూనే ఉంది. ఆసియాలో దాదాపు 60% జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదే ఆఫ్రికాలో ఆ శాతం 75 దాటింది. దాదాపు 22 దేశాలలో పోషకాహార లోపం 30% దాటిందని తేలింది. దివంగతుడైన వ్యవసాయ పరిశోధకుడు, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్ హరిత విప్లవానికి మూల పురుషుడు. మన దేశపు 2 అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ కూడా పొందిన బోర్లాగ్ ప్రపంచ ఆహార సమస్యపైనే పరిశోధించాడు. ఆయన కారణంగా కోట్ల జనాభా ప్రాణాలు నిలబెట్టుకుంటుంది. ఆయన సూచించిన పద్ధతుల వల్ల ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఆహారోత్పత్తి అధికమైంది. కానీ రాబోయే కాలంలో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరిగిపోయే ప్రమాదం ఉంది. మారుతున్న వాతావరణ, సామాజిక ఆర్థిక సమతుల్యత వలన అనూహ్య రీతిలో ఆహార సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఉన్న పొలాలు నీరు లేక కొంత నీరు ఎక్కువై కొంత నష్టపోతున్నారు. లాభాలు కనిపించక రైతులు వ్యవసాయం మానుతున్నారు. ఇటు జనాభా ఏమాత్రం తగ్గే దిశలో లేదు. ఆహార సమస్య మాత్రం తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అత్యధిక స్థాయిలో ఆహారం కోసం అలమటించడానికి కారణాలు ఆహార సంక్షోభం, ఆర్థిక మాంద్యమే. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార సంక్షోభం, ఆర్థిక మాంద్యం అన్నీ కలిసి ప్రపంచంలో అన్నార్తుల సంఖ్యను ఆమోదయోగ్యం కాని విధంగా అత్యధిక స్థాయిలో పెంచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య 100 కోట్లు దాటిపోయినట్లు ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయక సంస్థ డైరెక్టర్ తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతపై ఇటీవల రోమ్లో నిర్వహించిన 36వ అంతర ప్రభుత్వాల కమిటీ సమావేశంలో డియో ప్రపంచంలో అన్నార్తుల పెరిగిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1996లో నిర్వహించిన ప్రపంచ ఆహార శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాల అధినేతలు అన్నార్తుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు కట్టుబడ్డామని చెప్పారని, కానీ అప్పుడున్న వారికంటే ఇప్పుడు ఇప్పుడు అన్నార్తుల సంఖ్య మరింత పెరిగిపోయిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిన ఆకలి, పోషకాహార లోపం, దారిద్ర్యం, దుర్బల ప్రజల రక్షణలో అసమర్థత మొదలైనవి తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలని చెప్పారు. ఆహార అభద్రత సమస్యకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రపంచంలో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధి రేటు తగ్గుతుందన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 910 కోట్లకు పెరగవచ్చు అనేది అంచనాగా ఉందని, ప్రజలకు ఆహారం అందించాలంటే ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తులు 70% మేరకు పెరగాలని, అభివృద్ధి చెందిన దేశాలలో 2 రెట్లు కావాలని అన్నారు. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని, ప్రకృతి వనరులను రక్షించుకోవాలి. ఈ సమావేశంలో ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయక సంస్థ, అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి, ప్రపంచ ఆహార కార్యక్రమం అధిపతులు పాల్గొన్నారు. భారతదేశంలో ఒకవైపు వృధా అవుతున్న ఆహార ధాన్యాలు, మరోవైపు ఆకలి కేకలు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, ఒకే దేశంలో పూర్తి భిన్నమైన 2 దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. కామన్వెల్త్ కామన్ హంగర్ పేరుతో తాజాగా విడుదలైన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహార లోపం, సరైన తిండి లభించని కారణంగా బరువు తక్కువగా పుట్టిన పిల్లలు 60%. ఇది ఇలా ఉండగా అందులో భారతదేశంది అగ్రస్థానం. దేశంలోని మొత్తం పిల్లలలో 43% మంది బరువు తక్కువగా ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. వీరిలో 5 ఏళ్లలోపు పిల్లలు 7 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని సేవ్ చిల్డ్రన్ అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. భారతదేశాన్ని నేడు పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో పౌష్టికాహార లోపం ఒకటని వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ చెప్పారు. పౌష్టికాహార లోపం వల్ల పిల్లలలో ఎదుగుదల మందగిస్తుంది. తల్లులు కూడా దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆకలితో అలమటించే వారు అత్యధికంగా ఉన్న 88 దేశాలలో మనం 66వ స్థానంలో ఉన్నాము. తలసరి ఆహార వినియోగంలో ప్రపంచంలో భారతదేశం బాగా వెనుకబడి ఉన్నది. పంటలు బాగా పండినప్పుడు కూడా ఆహార అభద్రత కొనసాగుతూనే ఉంది. 2009 ఒక్క సంవత్సరంలోనే దేశంలో 136,00,000 మంది పేదలుగా మారారు. అంతకంతకు పెరుగుతున్న ఆకలి పేదరికంపై సమిష్టి పోరాటం సాగించాలి. ఇప్పుడు 2016వ సంవత్సరం అంశంపై కులంకషంగా తెలుసుకుందాము. ప్రపంచ ఆహార దినోత్సవం అంటే ఆకలికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం జరిపే రోజు. 2016 అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా పేదవారి జీవితకాలంలో ఆకలిని నిర్మూలించేందుకు తమ నిబద్ధతను ప్రకటించాలని, అందరం కలిసి పోరాడాలి. ఈ సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవ అంశం వాతావరణం మారుతుంది, ఆహారం మరియు వ్యవసాయం మార్పు చెందాలి అనే సందేశంతో ముందుకు వస్తుంది. వాతావరణ మార్పుకు సంబంధించిన సమస్యలలో ఒక పెద్ద సమస్య ఆహార భద్రత. ప్రపంచంలోని అనేక మంది పేద ప్రజలు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, కాపరులు, ఇలా ఎందరో అధిక ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ సంబంధిత వైపరీత్యాలు, తరచుగా సంభవించే విపత్తుల వలన ఆహారం అందక కష్టతరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. అదే విధంగా ప్రపంచ జనాభా క్రమంగా పెరుగుతుంది. 2050 నాటికి 9.6 బిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. కావున ఈ పరిస్థితిని తట్టుకోవడానికి వ్యవసాయం మరియు ఆహార వ్యవస్థలు వాతావరణ మార్పు దుష్ప్రభావాలను ఎదుర్కొని స్థితి స్థాపకంగా, ఉత్పాదకంగా మరియు స్థిరంగా ఉండాలి. ఇది కేవలం పర్యావరణ వ్యవస్థలు, గ్రామీణ జనాభాను నియంత్రించడం మరియు ఉద్గారాలను తగ్గించడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఆహారాన్ని పండించేటప్పుడు ఒకే ప్రాంతంలో వివిధ రకాల పంటలను వేసి తెలివిగా మరియు సహజ వనరుల పద్ధతులను ఉపయోగించి అధిక ఉత్పత్తిని పొందేలా చూసుకోవాలి. ముందుగా ఆహార నష్టం జరగకుండా చూసుకోవాలి. ఇది మంచి సాగు, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, సరైన మార్కెట్ వ్యవస్థల వలన సాధ్యం అవుతుంది. ఆహారం మరియు వ్యవసాయ సంస్థ వాతావరణ ప్రణాళికలకు, ఆహారం మరియు వ్యవసాయ సమస్యలను పరిష్కరించేందుకు మరి గ్రామీణ అభివృద్ధిలో అధిక పెట్టుబడి పెట్టాలని వివిధ దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు ఆహారాన్ని ఎలా కాపాడుకోవాలో ఆహార భద్రతా సూచికల ద్వారా తెలుసుకుందాము. మొదటగా భోజనం విషయంలో వైవిధ్యాన్ని పాటించడం. ఉదాహరణకు ధాన్యాలకు బదులు చిరుధాన్యాలు, అన్నానికి బదులు రొట్టెలు, సంగటి, పచ్చి కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పు దినుసులు తినడం మొదలైనవి. సంవత్సరానికి సరిపడా నాణ్యమైన ఆహారం కుటుంబానికి అందుబాటులో ఉండడం. కాలానుగుణంగా దొరికే ఆహార పదార్థాలు నిల్వ చేసుకుని అవి దొరకని కాలంలో తినగలడం. ప్రధాన ఆహార పదార్థాలను పండించుకోని కుటుంబానికి 1 సంవత్సరానికి సరిపోయే ఆహారం నిల్వ చేసుకోవడం. పాడి కోసం ఆవులు, గేదెలను పోషించి ఆదాయాన్ని పొందడం. కుటుంబానికి అవసరం అవసరమైన పాలు పాల పదార్థాలను ఉంచుకొని మిగిలినవి అమ్మడం, పోషణ ఆరోగ్య స్థితిని బట్టి ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం, గుడ్లు మాంసం కోసం కోళ్లను పెంచడం, ఆదాయం కోసం మేకలు గొర్రెలు మొదలైనవి పెంచడం, ఇంకా కుటుంబ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారం కొనుగోలు కోసమే వినియోగించడం, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం, ఆరోగ్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, కూరగాయల కొరత లేకుండా చూసుకోవడానికి పెరటి తోటలు పెంచడం, మరికొన్ని విషయాలు, వ్యర్థాలను ఎరువుగా మార్చడం, సంవత్సరం మొత్తంలో ఏ నెలలో కూడా ఆహార కొరత లేకుండా జాగ్రత్త పడటం, సరైన ధరలున్నప్పుడు ఆహార పదార్థాలను కొన్ని నిల్వ చేసుకోవడం, అప్పు చేసి ఆహార పదార్థాలను కొనుక్కోవడం, రేషన్ దుకాణంలో సరఫరా చేసే అన్ని సరుకులను కొనుగోలు చేసి వాడుకోవడం, రేషన్ సరుకులలో నాణ్యత తక్కువగా ఉండే వాటిని ఆహారేతర అవసరాలకు వాడుకోవడం, బడి పిల్లలు మధ్యాహ్న భోజనం తినేటట్లుగా చూడటం, గర్భవతులకు బాలింతలకు చిన్నపిల్లలకు అంగన్వాడీలో ఇచ్చే ఆహారం వినియోగించుకోవడం, ఆయా కాలంలో అడవులలో కంచెలలో దొరికే ఆహార పదార్థాలు తెచ్చుకుని నిల్వ చేసుకోవడం. మీరందరూ ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో సజ్జలతో తయారు చేసే జావ గురించి తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే సజ్జ జావా తయారీకి కావలసిన పదార్థాలేంటో చెప్పేస్తాను. సజ్జ జావా తయారీకి కావలసిన పదార్థాలు: సజ్జపిండి 1 టేబుల్ స్పూను, ఖర్జూరం 2, పాలు 1/2 కప్పు, నీరు సరిపడినంత. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలేంటో మరొకసారి చెప్పేస్తాను, సరిచూసుకోండి. సజ్జపిండి 1 టేబుల్ స్పూను, ఖర్జూరం 2, పాలు 1/2 కప్పు, నీరు సరిపడినంత. ఇక మనం సజ్జజావా తయారీ విధానం వినేద్దాం. ముందుగా సజ్జపిండి ఖర్జూరాన్ని 1/2 కప్పు నీటిలో వేసి మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. దించి చల్లార్చి ఈ మిశ్రమానికి 1/2 కప్పు పాలను వేసి కలుపుకోవాలి. అంతేనండి, సజ్జజావా తయారైపోయింది. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఎంతో రుచిగా ఉంటుంది.
మీ అందరి కోసం తయారీ విధానం మరొకసారి.
ముందుగా సజ్జపిండి ఖర్జూరాన్ని 1/2 కప్పు నీటిలో వేసి మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. దించి చల్లార్చి ఈ మిశ్రమానికి 1/2 కప్పు పాలను వేసి కలుపుకోవాలి. అంతేనండి, సజ్జజావా తయారైపోయింది. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. విన్నారు కదా, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సజ్జజావా తయారీ విధానం. ఇక మనం దీనిలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. పోషక విలువలు: ఇందులో పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. దాంతో పాటు ఫోలేట్ నియాసిన్ కూడా ఉంటాయి. రైబోఫ్లేవిన్ ఇనుము ఎక్కువ శాతంలో లభిస్తుంది. ఇప్పుడు మరి ఈ సజ్జ యొక్క ఆరోగ్య లాభాలేంటో వినేద్దామా? కడుపులోని పుండ్లను నివారిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, శరీర బరువును అదుపులో ఉంచుతుంది. విన్నారు కదా శ్రోతలు, సజ్జల వలన ఎన్ని ఆరోగ్య లాభాలున్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకోండి. ఇదే వారం ఆరోగ్య రుచులలో సజ్జలతో తయారు చేసే మరొక వంటకం గురించి తెలుసుకుందాం. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే సజ్జల ఆలూ రోటీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలేంటో చెప్పేస్తాను. సజ్జల ఆలూ రోటీ తయారీకి కావలసిన పదార్థాలు: సజ్జపిండి 2 కప్పులు, ఉడకబెట్టిన ఆలు 1/3 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద 2 టీ స్పూన్లు, ఆమ్చూర్ 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, నెయ్యి 2 టీ స్పూన్లు, వేడి నీరు సరిపడినంత, ఉప్పు తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలేంటో మరొకసారి చెప్పేస్తాను, సరిచూసుకోండి. సజ్జపిండి 2 కప్పులు, ఉడకబెట్టిన ఆలు 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద 2 టీ స్పూన్లు, ఆమ్చూర్ 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, నెయ్యి 2 టీ స్పూన్లు, వేడి నీరు సరిపడినంత, ఉప్పు తగినంత. ముందుగా మనం తెలుసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకోవడానికి వేడి నీరు ఉపయోగించాలి. కలుపుకున్న ఈ పిండిని ముద్దలుగా చేసుకుని రోటీలాగా రుద్దుకోవాలి. ఒక్కొక్క రోటీకి నెయ్యి వేసి 2 వైపులా సన్నని సెగ మీద కాల్చుకోవాలి.
మీ అందరి కోసం తయారీ విధానం మరొకసారి.
ముందుగా మనం తెలుసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకోవడానికి వేడి నీరు ఉపయోగించాలి. కలుపుకున్న ఈ పిండిని ముద్దలుగా చేసుకుని రోటీలాగా రుద్దుకోవాలి. ఒక్కొక్క రోటీకి నెయ్యి వేసి 2 వైపులా సన్నని సెగ మీద కాల్చుకోవాలి. ఇంతేనండి, విన్నారు కదా ఎంతో సులువుగా తయారయ్యే సజ్జల ఆలూ రోటీ తయారీ విధానం. ఇక మనం పోషక విలువల విషయానికి వస్తే ఇందులో కాల్షియం ఎక్కువ శాతంలో ఉంటుంది. దానితో పాటు ఫోలేట్ నియాసిన్ రైబోఫ్లేవిన్ కూడా ఉంటాయి. అంతేకాకుండా పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సజ్జ యొక్క ఆరోగ్య లాభాలేంటో వినేద్దాం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, శరీర బరువును అదుపులో ఉంచుతుంది, మధుమేహులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగిన మోతాదులో ఉంచుతుంది. విన్నారు కదా శ్రోతలు, సజ్జల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో. మనం కూడా క్రమం తప్పకుండా వారంలో ఒకసారైనా సజ్జలను ఏదో రకంగా ఆహారంలో తీసుకుందాం. వచ్చే వారం మరొక ఆరోగ్య రుచులతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న, జీవనశైలి రుగ్మతల నేపథ్యంలో చేపల పోషక విశిష్టత. సమాధానాలు: ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉండడం. బి, అధికంగా మాంసకృతులను కలిగి ఉండడం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉండడం. ఎందుకంటే చేపలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి పిండంలో ఉండే మెదడు పెరుగుదలకు దోహదపడతాయి. దానితో నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేపల్లో కొవ్వులు మరియు నీటిలో కరిగే విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. గత వారం రెండవ ప్రశ్న, సెలీనియం అధికంగా ఉండే సముద్రాహారం. సమాధానాలు ఏ, రొయ్యలు. బి, పీతలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, పీతలు. ఎందుకంటే పీతలలో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది కణాలకు మరియు కణజాలాలకు నష్టాన్ని నివారించి మానవ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీహితులు డాక్టర్ స్వరూప దోమలగూడ, ముకుందం గోపులాపురం, పరిశోధన అబ్దులాపూర్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు వెంకటరాజం సిరిసిల్ల, ఎల్ శిరీష రుక్మాపూర్, ప్రభాకర్ హన్మకొండ, శోభ హైదరాబాద్, వెంకానివాస్ నెల్లూరు. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సిస్టా ఈశ్వర్ కాకినాడ. విజేతలందరికీ చేనుకబుర్ల తరఫున మా అభినందనలు. ఇక ఈ వారం మొదటి ప్రశ్న, అతిమూత్రం, అధిక దాహం, అధిక ఆకలి ఎలాంటి అనారోగ్యానికి సూచనలు కావచ్చు? సమాధానాలు ఏ, మధుమేహం. బి, అనిమియా. ప్రశ్న మరోసారి, అతిమూత్రం, అధిక దాహం, అధిక ఆకలి ఎలాంటి అనారోగ్యానికి సూచనలు కావచ్చు? సమాధానాలు ఏ, మధుమేహం. బి, అనిమియా. రెండవ ప్రశ్న, హైపోగ్లైసీమియా అంటే ఏమిటి? సమాధానాలు ఏ, రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం. బి, రక్తంలో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండడం. ప్రశ్న మరోసారి, హైపోగ్లైసీమియా అంటే ఏమిటి? సమాధానాలు ఏ, రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం. బి, రక్తంలో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండడం. గత వారం లాగానే ఈ వారం మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927422 నెంబరు మరొకసారి 9492927422కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.